சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
8வது அத்தியாயம் 7வது ஸ்லோகம்.
தஸ்மாத் சர்வேஷு காலேஷு மாம் அனுஸ்மர யுத்யதே மய்யர்ப்பித மனோபுத்திஹ மாமே வைஷ்யஸ்ய சம்சயம்.
கிருஷ்ண பரமாத்மா அர்ஜுனுடிக்கு 7 பிரச்சனைக்கு சமாதானம் செப்துனாரு. 3-4 ஸ்லோகாலலோ 6 பிரச்சனைக்கு சமாதானம் செப்பாரு. கிம் தத் பிரம்மா, கிம் அத்யாத்மம், அதிபூதம் கிம், அதிதைவம் கிம், வாட்டன்னிட்டுக்கு சங்க்ஷேபங்க ஒக்க மாட்டலோ செப்பேசாரு சமாதானம். செப்பி சிவரி பிரச்சனை அந்தகால ஸ்மரணம், மரண சமயம்லோ பகவந்துண்ணி தலுச்சுக்கோணம் அனேటువంటిది, அது ఎంత ప్రాధాన్యం కలిగి ఉన్నది అనే విషయాన్ని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే ఒక వ్యక్తి నిష్కామ కర్మ చేస్తూ సకామ కర్మ చేసే వాళ్ళకి స్వర్గానికి వెళ్తారు. యజ్ఞ యాగాలు సకామంగా చేస్తే పుణ్యం సంపాదించుకుంటారు, కృష్ణగతి ద్వారా స్వర్గానికి వెళ్తారు అని చెప్తారు. కానీ ఇక్కడ మనం తెలుసుకునే విషయం ఏమిటంటే, సకామ కర్మ చేసేవాళ్ల గురించి కాదు, ఇక్కడ ఉపాసన చేసేవాళ్ల గురించి. నిష్కామ ఉపాసన, భగవంతుణ్ణి ధ్యానించడం నిష్కామ ఉపాసన. ఆ ధ్యానించేటప్పుడు అందులో మళ్ళీ 2 రకాలు. భగవంతుణ్ణి ధ్యానిస్తూ కూడా జీవితాంతం కూడా భగవంతుడి యొక్క సగుణ రూపాన్నే ధ్యానిస్తూనే ఉంటారు. రామరూపము, కృష్ణ రూపము, ఏదో ఒక రూపాన్ని ధ్యానిస్తూనే ఉంటారు మరణ పర్యంతం. కొంతమంది కొంతమంది నిష్కామ భక్తులు ఏం చేస్తారంటే, కొంతకాలం భగవంతుణ్ణి ఇష్టదైవంగా పూజించి ఆరాధించి ధ్యానం చేసి ఆ సంస్కారం వలన వాళ్ళకి గురువు లభించడం, శరీరం మనస్సు ఇంద్రియాలన్నీ కూడా మనస్సు సూక్ష్మ బుద్ధి కలిగి ఉండడం వలన వాళ్ళకి ఈ భగవంతుడి నిజస్వరూపాన్ని తెలుసుకోవాలనే కోరిక కలగడం, ఆ గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్రం చదవడం, అంటే నిష్కామ ఉపాసన నుంచి దాటి జ్ఞాన యోగానికి వస్తారు. అనిష్కామ ఉపాసన ఫలం వలన చిన్నగా వాళ్ళు గురువు దగ్గరికి శాస్త్రం దగ్గరికి వస్తారు. వచ్చి శాస్త్రం చదివి జ్ఞానాన్ని పొంది జీవన్ముక్తి పొందుతారు బతికి ఉండగానే. అది మోక్షం అంటే నిష్కామం ఉపాసన నుంచి జీవితంలో చివరి భాగంలో వాళ్ళు జ్ఞానానికి వచ్చేస్తారు. ఆత్మజ్ఞానం కోసం గురువు దగ్గరికి వస్తారు. కానీ కొంతమంది నిష్కామ ఉపాసన చేస్తూనే గురువు లభించకపోవడం వలన, అనేక కారణాల వలన ఈ యొక్క శాస్త్రానికి రారు. ఏమేమిటి కారణాలంటే మనం అంతగా వాటి గురించి పెద్దగా చదవం, అవసరం లేదు మనకు. ఊరికి పైపైన తెలుసుకోవాలంటే గురువు లభించకను, ఆ చుట్టుపక్కల ఎక్కడ గురువు చెప్పే గురువు లేక, శాస్త్రం చెప్పేవాళ్ళు లేక, అందువల్ల శాస్త్రానికి రాకపోవడం. నిష్కామ ఉపాసనలోనే ఉంటాడు, శాస్త్రాన్ని వినాలని ఎవరు చెప్పేవాళ్ళు లేరు, వినాలని అనిపించరు. 2వ కారణం ఏమై ఉంటుందంటే, శరీరం మనస్సు సహకరించకపోవడం. గురువు ఉన్నా కూడా, పక్కనే 17 సంవత్సరాల నుంచి చెప్తున్నా కూడా, ఈ స్వీట్లో నుంచి ఎంతమంది వస్తారంటే, ఏదో వాళ్ళకి సూక్ష్మ బుద్ధి లేకపోవడం, ఈ యొక్క కష్టమైన విషయాన్ని తెలుసుకోలేము మనకు వద్దులే ఇదంతా, ఆ సూక్ష్మ బుద్ధి లేకపోవడం వల్ల సూక్ష్మమైన వాటిని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో రూపాన్ని ఉపవాసించడం అంటే తేలిక కదా, రామరూపం కృష్ణ రూపం ఉపవాసించడం అంటే తేలిక, మనసులో కూర్చొని ఆయన్నే ధ్యానిస్తూ ఉండాలి, చేస్తూ ఉంటారు. కానీ సూక్ష్మమైన విషయాన్ని తెలుసుకోవాలి అంటే సూక్ష్మమైన బుద్ధి కావాలి. సూక్ష్మమైన బుద్ధి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ క్లాస్ రుచిస్తుంది, సూక్ష్మ బుద్ధి లేని వాళ్ళకి రుచించదు, వినలేరు, అసలు అర్థం కాదు. ముందు గురువు లభించక నిష్కామ ఉపాసనలోనే ఉండేవాళ్ళు జీవితాంతం. శరీరం మనస్సు ఇవన్నీ కూడా సహకరించక, అంటే శరీర ఆరోగ్యం అనారోగ్యం వలన కూడా సహకరించక, మనస్సు సూక్ష్మత లేకపోవడం వలన. మరొక కారణం ఏమిటంటే ఆ శాస్త్రము దాని మీద విలువ తెలియకపోవడం వలన అనేక కారణాలు. పూర్వజన్మ ప్రారంభం అది కూడా పెట్టుకోవచ్చు. ఏదో ఒక కారణం వలన మనిషి నిష్కామ ఉపాసనలోనే ఉన్నాడు అనుకోండి, జీవితాంతం చాలా వరకు చేశాడు ఉపాసన, ఇప్పుడు చివరి స్థితికి వచ్చాడు, ఇంకా మరణ శయ్య దగ్గరకు వచ్చినప్పుడు భగవంతుణ్ణి తలుచుకుంటూ వెడితే బ్రహ్మలోకానికి వెళతాడు. భగవంతుని తలుచుకోవాలి ఎప్పుడు? ఆ గాలి పోయేటప్పుడు. ఆ భగవంతుణ్ణి తలుచుకుంటూ వెళితే బ్రహ్మలోకానికి వెళతాడు. అలా తలుచుకోవాలంటే ఎటువంటి ప్రిపరేషన్ ఉండి ఉండాలి ఇతనికి? లాస్ట్ బ్రెత్ అనమాట, చివరి శ్వాస ఆగిపోయే ముందు కరెక్ట్గా భగవంతుడు గుర్తు రావాలంటే ఏమేమి చేసి ఉంటే భగవంతుడు గుర్తుకొస్తాడు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. గుర్తుకు వస్తే భగవంతుడు అతను ప్రాణాన్ని ఎలా వదిలిపెడతాడు, ఈ ఉపాసకుడు అలా వదిలిపెట్టిన వాడిని ఎలా వెళతాడు, ఎక్కడికి వెళతాడు, ఏం పొందుతాడు అన్ని చెప్తున్నారు ఇక్కడ. ట్రావెల్ ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత మన ప్రయాణం ఎలా ఉంటుంది, మన ప్రయాణం కాదు అనిష్కామ ఉపాసకుల ప్రయాణం, మనమంతా ముముక్షులం కదా, మోక్షం కోసం సాధకులం కాబట్టి మనకు కాదు వాళ్ళందరికీ అని చెప్పుకోవాలి. చాలా మంది ఈ చాప్టర్ ఇష్టం, భగవద్గీత అంతా విని మోక్ష శాస్త్రంగా దీన్ని వినరు. ఎయిత్ చాప్టర్ అంటే చాలా ఇష్టం, అందుకని వాళ్ళ కోసం ఒక చాప్టర్ పెట్టాడు భగవంతుడు మధ్యలో. అట్లన్నా వచ్చి కూర్చొని 9వ అధ్యాయానికి వస్తాడు కదా, అట్లన్నా ఒక 10 మంది వచ్చి 5 మిగిలారనుకోండి, 5 కాబట్టి 2 మిగిలారనుకోండి, ఆయనకు లాట్టే కదా. అందుకని కృష్ణ పరమాత్మ ఐడియా అనమాట ఇది, క్రమముక్తి గురించి మాట్లాడుతున్నారు. అయితే ఏంటి చూడండి, ఇప్పుడు 7వ శ్లోకంలో మనకిక్కడ అతని ఆలోచన విధానం ఎలా మారుతుంది. నిష్కామ ఉపాసకుడు, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. క్రిందటి శ్లోకంలో ఏం చెప్పాడు కృష్ణ పరమాత్మ, యమ్యం వాపి స్మరన్ భావం, ఏ ఏ రూపాన్నైతే స్మరిస్తాడో చనిపోయే ముందు, ఏ ఏ రూపాన్నైతే స్మరిస్తాడో, యమ్యం భావం స్మరతి, ఎప్పుడు శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు, త్యజత్యంతే కళేవరం, అంతే త్యజతి కళేవరం, ఈ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు, తం తమేవ ఏతి, దాన్నే పొందుతాడు, ఆ పరమాత్మనే పొందుతాడు. పరమాత్మను తలుచుకుంటే పరమాత్మని పొందుతాడు, వేరే ఏదైనా ఆలోచిస్తే దాన్ని అట్లా ఆ శరీరాన్ని పొందుతాడు. ఆ చివరి ఆలోచన ఆ ఎఫెక్ట్ అనమాట. సదా తద్భావ భావిత అని చెప్పి ఇప్పుడు కనుక అర్జున మరణ సమయంలో ఏ ఆలోచన ఉంటే ఆ ఆలోచన రూపాన్ని పొందుతాడని చెప్పాను కనుక నువ్వేం చేయాలి ఇప్పుడు, సర్వేషు కాలేషు ప్రతిరోజు ప్రతి నిమిషం నన్ను స్మరిస్తూ ఉంది, మాం అనుస్మర నన్ను స్మరించు, స్మరిస్తూనే యుద్ధం చెయ్యి, నీ పని చెయ్యి, నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించు, యుద్ధస్వ యుద్ధచ, యుద్ధాన్ని చెయ్యి, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు చేస్తూనే. ఎలా చెయ్యాలి, మై అర్పిత మనోబుద్ధి, నీ యొక్క బుద్ధిని నాకు అర్పించు, నాకు అర్పించిన బుద్ధితో నువ్వు నీ యొక్క స్వధర్మాన్ని చేస్తూ ఉండు. అప్పుడు ఏమిటి ఫలం, మాం ఏవ ఏష్యతి న సంశయః, నన్నే పొందుతావు, నన్ను గనక తలుచుకుంటూనే ఉంటూ శరీరాన్ని వదిలిపెడితే నన్నే పొందుతావు అన్నాడు భగవంతుణ్ణి. అంటే కృష్ణుణ్ణి అని కాదు ఇక్కడ అర్థం, పరమాత్మని భగవంతుణ్ణి అని అర్థం. ఎట్లాగైతే ఆ సంగీతం ఆర్కెస్ట్రాలో ఆ కచేరి పాడే ఆయనకి ఈ పక్కన ఒక మృదంగం ఆయన ఉంటాడు, ఈ పక్కన ఒక వైలిన్ ఆయన ఉంటాడు, రెండు పక్కన వాయిస్తూ ఉంటారు వాళ్ళు, ఈయన పాడుతూ ఉంటాడు, జనం క్లాప్స్ కొడుతూ ఉంటారు, శృతి మాత్రం మర్చిపోడు ఆయన, శృతి వెనకాల సాపాస అశృతిలోనే పాడుతూ ఉంటాడు. ఆ శృతి తగినట్లుగానే తంబుర శృతి, తగినట్లుగా మృదంగం శృతి, వైలెన్ శృతి, ఈయన పాడేదన్ని కలవాలి. అదే విధంగా మనకు మనసులో లోపల ఎన్ని పనులు చేస్తూ ఉన్నా కూడా ఆ భగవన్ స్మరణం, భగవన్ నామం, భగవంతుణ్ణి మర్చిపోకూడదు. పిల్లలు, కుటుంబం, వ్యవహారాలు ఇవన్నీ చూసేటప్పుడు సహజంగా మనిషి భగవంతుణ్ణి విస్మరిస్తాడు. అన్ని భగవంతుడిగానే అనుకుంటూ అన్న చేస్తాడు, అట్లా చేయడు. భగవంతుడు వేరే, వీళ్ళు వేరే అనుకుంటూ చేస్తున్నప్పుడు భగవంతుని విస్మరిస్తాడు. అందుకని మనం ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, నన్నుగానే చూస్తూ అందరికీ సేవ చేయి. అది ఎంత తేలిక, హాయి కదా, అట్లా చెయ్యం. ఆయన అక్కడ దేవుడు పూజ రూమ్ లో ఉంటాడు. అక్కడ నేను అబ్బాయి అమ్మాయి, నేను మాత్రం రాగద్వేషాలను పెంచుకొని వీళ్ళని వేరుగా, ఆయన్ని వేరుగా చూస్తూ ఉంటాను. అందుకని చక్కటి మార్గం ఏమిటంటే, ఏ పని చేసినా, ఎవరితో మాట్లాడినా, ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఇదంతా కూడా భగవన్మయం, భగవంతుడితోనే ఇంటరాక్షన్ జరుగుతున్నది అనే భావన ఉంటే భగవంతుడిని మర్చిపోగలమా? ఈజీ మెథడ్ చెప్తున్నాం. సర్వేషు కాలేషు అన్నారు. అందుకే ఏమండి సర్వేషు కాలేషు అంటే, అయ్యే పనేనా? ఏదో కాసేపు పొద్దున ఉదయం పూట అంటే అష్టోత్తరం చెప్తాం, ఉదయం పూట 6 గంటలకు 7 గంటలకు 8 గంటలకు నాకు వీలైనప్పుడు, తర్వాత మళ్ళీ సాయంత్రం కాసేపు ఏదో చెప్పమంటే చెప్తాను. కానీ మీరు సర్వేషు కాలేషు అంటే అవుతుందా అసలు, ఇది సాధ్యమా అన్నాడు. మరి ఆయన సర్వేషు కాలేషు అని చెప్పారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలంటే ఆయనే చెప్పారు కృష్ణ పరమాత్మ దానికి కూడా, యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసియతే. నువ్వు ఏది చేసినా, ఎప్పుడు చేసినా, ఎక్కడ చేసినా అని నాకు సమర్పించేసి, కృష్ణార్పణమస్తు, రామార్పణమస్తు. ఎవరికైనా సహాయం చేసామనుకోండి, పుస్తకాలు ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం, ఏదైనా ఇచ్చాం, వస్త్రం ఇచ్చాం, భగవంతుడికి ఇచ్చానని చెప్పి అనుకో, అప్పుడు భగవంతుడిని తలుచుకున్నట్లేగా. ఆ టెక్నిక్ కూడా ఆయనే చెప్పాడు, అది మనం గుర్తుండాలి. యత్ కరోషి, ఏది తింటున్నా కూడా ఆ తినేటప్పుడు భగవంతుడిని తలుచుకొని తింటాం. చూసారా మనం వస్త్రం ధరించేముందు ఆయనకి చూపించి ధరించడం, శాలరీ తీసుకున్నప్పుడు ఆయనకి తలుచుకుంటూ శాలరీ తీసుకోవడం, ఏది అనుభవిస్తున్నా అక్కడ, యత్ కరోషి యద్ అస్నాసి, ఏది తింటున్నా కూడా, యద్ జుహోషి, ఏది అనుభవిస్తున్నా కూడా, దదాసి యత్, నాకు అర్పించు. అప్పుడు అన్ని కాలంలో గుర్తుంటాడా లేదా ఆయన, దానికన్నా కష్టపడాలా? అందుకనే మన పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రతి పనికి కూర్చున్నా లేచినా, పోయిన వారం చెప్పాను కృష్ణ రామ నమే, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అయ్యో అంటాడు, అయ్యో అమ్మో అంటాడు. అయ్యో అమ్మో బదులు కృష్ణ రామ అనొచ్చు కదా, కృష్ణ రామ శివ అని అంటే తలుచుకుంటూ ఉంటాం. తస్మా సర్వేషు కాలేషు మాం అనుస్మర, వంట చెయ్యి అన్నాడు. అక్కడ యుద్ధ, ఇక్కడ ఏం చెప్పాలి, ఆడవాళ్ళకి గృహిణులకి వంట చెయ్యి, మాం అనుస్మర, వంట చెయ్యి, నన్ను అనుకుంటూ వంట చెయ్యి, అట్లాగే ఆఫీస్ పని చెయ్యి, ఏదైనా సరే. అందుకని మన వాళ్ళు ముఖం కడుక్కునే దగ్గర నుంచి మంత్రాలే, మనకు పొద్దున్న లేస్తే మంత్రాలతోనే ఉంటుంది అన్ని శ్లోకాల మయం. స్తోత్రం అందుకోసమే, అందులో రాని శ్లోకం ఉండకూడదు, అన్ని కంఠాపాఠం రావాలి. అసలు అవన్నీ ఎప్పుడో చదివి ఉండాలి చిన్నప్పుడే. మనకిప్పుడు అఖండ మండలాకారమే తప్ప రాదు. ఇంకా దక్షిణామూర్తి స్తోత్రం చెప్పనే అక్కర్లేదు. మనకు 2వ పేరా ఏమిటి, 3వ పేరా ఏమిటి గుర్తురాదు. అప్పుడప్పుడు మధ్య మధ్యలో చూస్తున్నా చదువుతాం. అందుకని ఇవన్నీ చిన్నప్పుడు చదవలసిన స్తోత్రాలన్నీ. కౌసల్యా సుప్రజారామ ఎంతమందికి కంఠస్థమవచ్చు, చిన్నప్పుడు చాలా చిన్న వయసులో రోజు శనివారం, ప్రతి శనివారం వస్తుండేది అది. అది విని 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 కంఠపాఠం అయిపోయింది, తెలియకుండానే లోపల తిరుగుతూ ఉంటుంది అది. అందుకని ఇంట్లో ఆ సీడీ వేసామనుకోండి, స్తోత్రమాలు, భగవద్గీత సీడీలు వేసామనుకోండి, అవి వాటందరికీ అవి పనిచేస్తూనే ఉంటాయి. మన పనులు మనం ఉన్నా కూడా తెలియకుండా రిజిస్టర్ అయిపోతుంది. నాకు తెలియదు ఎట్లా వచ్చిందో, కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే, ఎంత స్పీడ్లో పోతామంటే తమిళనాడు ఎక్స్ప్రెస్ లాగా చదివేస్తాం పుస్తకం లేకుండా. అదే ఇప్పుడు చదవమనండి, ఇప్పుడు చదవలేరు. చిన్న వయసులో చదవడం వల్ల ఇప్పుడు మర్చిపోం, ఇంకా చిన్న వయసులో చదివింది మర్చిపోం, పెద్ద వయసులో చదివినా గుర్తుండదు. అందుకని చిన్న వయసులోనే పిల్లలకి అన్ని శ్లోకాలు కంఠపాఠం అయిపోవాలి. తర్వాత విష్ణు సహస్రనామం, ఏమేమి శ్లోకాలు అయితే మనం పూజిస్తున్నాను భగవంతుని, ఆ భగవంతుడి యొక్క శ్లోకాలు ప్రతిరోజు పారాయణం కంపల్సరిగా ఉండాలి అది. కనుక అప్పుడు ఏమవుతుందంటే భగవంతుని స్మరించడం చాలా తేలిక. మై అర్పిత మనోబుద్ధి మామేవ యేష్య, అప్పుడు నన్నే పొందుతావు నువ్వు. ఎందుకంటే చాలా సులభం నన్ను తలుచుకోవడం మరణకాలంలో, ఎందుకంటే ప్రతిరోజు ప్రతి నిమిషం నన్నే అనుకుంటున్నావు కాబట్టి అది సబ్కాన్షియస్ లోకి వెళ్ళిపోయింది. అప్పుడు నీ ప్రయత్నం లేకుండానే, పోయిన వారం చెప్పాను కదా అప్పయ్య దీక్షిధర్ గురించి, ఆయనకేమొచ్చింది శివస్తోత్రం వచ్చేసింది, ఉన్మత్త స్తోత్రం అని పేరు. అతి భీషణ కటు భాషణ యమకింకర పటలీ కృతతాడన పరిపీడన మరణాగమ సమయే, చెప్తాను పూర్తిగా తర్వాత శ్లోకం చదివి. చాలా బాగుంటుంది ఆ పాట, అది వేరు స్తోత్రం. 8వ శ్లోకం, ఇంతవరకు పోయిన వారం చూసాం 8వ శ్లోకం. అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అభ్యాస యోగయుక్తేన, అభ్యాసం అంటే ప్రాక్టీస్, మళ్ళీ 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 చెప్తూ ఉంటూ ఉంటే అభ్యాసం. ఎవరైనా కూడా ఏ ఒక్క క్రికెట్ కానీ ఏ ఆటలు కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, ప్రతి వాళ్ళు చాలా మంది టైటిల్స్ పొందుతున్నారు కదా గొప్ప గొప్ప వాళ్ళయ్యి, వాళ్ళందరూ ఎన్ని గంటలు ప్రతిరోజు ఎంత అభ్యాసం చేస్తుంటారో తెలుసా. ఒక వైణికుడు ఏంటి, వీణ వాయించే వాళ్ళేంటి, వైలిన్ వాయించే వాళ్ళేంటి, పాట పాడేవాళ్ళేంటి, డాన్స్ వేసేవాళ్ళేంటి, వాళ్ళు 3 గంటల సేపు గాత్ర కచేరీ కానీ నృత్య ప్రోగ్రామ్ కానీ ఇచ్చి జనాన్ని అట్లా స్పెల్ బౌండ్ గా కూర్చోబెడుతున్నారంటే ఎన్ని సంవత్సరాల సాధన ఉండి ఉండాలి, అభ్యాసం చేస్తుంటారు, ఎంత కష్టపడి ఉంటే మనకు అంత ఆనందాన్ని ఇస్తున్నారు వాళ్ళు. తేలికగా వస్తుందా? మొన్న చూసారా ఆడవాళ్ళు క్రికెట్ ఆడారు, అందరు ఎంతవరకు పోరాడారు వాళ్ళు, పాపం అన్ని రన్స్ కొట్టాలి అంటే మనం సపోర్ట్ కొడతాం అంతే, రన్స్ కొట్టలేము. ఆ బ్యాట్ పిచ్ దాటి వెళ్ళాలంటే ఎంత శక్తిని ఉపయోగించాలి, ఎంత అభ్యాసం చేస్తే అది అట్లా వస్తుంది వాళ్ళకి, లేకపోతే రాదు. ఏదైనా అంతే జీవితంలో దేంట్లోనైనా రాణించాలి అంటే, అందులో మాస్టర్స్ మనం కావాలి అంటే ఆ దాంట్లో బాగా అభ్యాసం చెయ్యాలి. దానికోసం ఒక చిన్న శ్లోకం మన వాళ్ళు తెలుగు చెప్తారు, చిన్నగా చిన్నగా అనగనగ రాగం అతిశయులు చనుండు, చిన్నగా చిన్నగా వేము తీయనుండు, సాధనమున్న పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. సాధన చేయంగా చేయంగా వస్తుంది అభ్యాసం. అభ్యాసం చెయ్యగా చెయ్యగా యోగాభ్యాసేన అభ్యాస యోగయుక్తేన, అది మొదటి లక్షణం. ఇలా భగవంతుడిని తలుచుకోవాలి అంటే చివరి కాలంలో నువ్వు రోజు అభ్యాసం చేయి, భగవన్ నామం అభ్యాసం చేయి. ఒక ఉదాహరణ చెప్తుంటాను చూసారా, కేరళ వాళ్ళు, కేరళగా ఎక్కడైనా టీ షాప్ దగ్గర వాళ్ళు ఎట్లా ఆరబోస్తారు తెలుసు కదా, ఇట్లా పైకి ఎత్తుతారు, మనం కాసేపే కింద పోతాయి, నేరుగా కూడా కాదు నిటారుగా కాదు అడ్డంగా ఆడుతుంటాడు, ఇట్లా ఇట్లా అంటుంటాడు, అదేంటి కింద పడకుండా హారిజాంటల్ గా ఎట్లా పోతున్నదని మనకు ఆశ్చర్యం వేస్తుంది. మనం గనక పోసేటప్పుడు మనకు కప్పులో కాఫీ ఉండదు, మనం ఆరబోస్తే అంత ఎత్తుతాడు పైకి, ఎత్తి పైగా స్లాంట్ గా పెడతాడు, ఎట్లా పోతూ ఉంటుంది ఇట్లా ఇట్లా. నార్త్ ఇండియా అంటే వాడు చపాతీలు చేస్తారు చూసారా, ఎటుంటాడు చేసేస్తాడు, మనం వచ్చితే అన్ని వంకర్లే. చపాతీ చెయ్యమంటే గుండ్రంగా చపాతీ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, గుండ్రంగా చేసి చపాతీ నల్లగా కాకుండా చక్కగా కాల్చి చేయగలుగుతారు, ఎంతమంది చేయగలుగుతారు చెప్పండి, దానికి ఎంతో ఎక్స్పర్ట్ కావాలి అయితే తప్ప చేయలేం. ఉదాహరణలు వస్తుంటాయి ఇట్లాంటివన్నీ, పాయసం చేస్తారు పాయసంలో జీడిపప్పు వేస్తారు. ఆ జీడిపప్పు వేయిస్తారు ముందు నెయ్యిలో. నెయ్యిలో వేసే ముందు అది నల్లగా కాకుండా ఎంతమంది ఆడవాళ్ళు స్త్రీలు పాయసంలో వేయగలరు చెప్పండి? అభ్యాసం. ఎందుకంటే మనసు ఎక్కడ ఉంటుంది, నల్లగా ఉంటుంది, ఆ పక్కంతా నల్లగా ఉంటుంది. జీడిపప్పు పాయసంలో వేయడం గొప్ప కాదు, అది దోరగా వేయించాలంటారు, రెడిష్ గా ఉండాలంటే, బ్లాక్ గా కాకూడదు. చేసి చూడండి ఒక్కసారి, అది పెద్ద ప్రాక్టీసే. నల్లగా చేసుకుని కార్బన్ లాగా తింటానిక జీడిపప్పులు. నువ్వు అవి వేయకపోయినా పర్వాలేదు, ఆ జీడిపప్పులు అవి బాగా ఉట్టి తింటేనే మంచిది. ఇంకా ఇంకా కొంతమంది కిస్మిస్ కూడా వేయించి నల్లగా చేసాం, వంట చేసే లక్షణం అనమాట. ఎందుకంటే శ్రద్ధ ఉండదు, ఎందుకంటే సీరియల్ అయిపోతుంది ఇక్కడ, సీరియల్ వస్తుంది. అందుకని మన అమ్మమ్మలు తాతయ్య బామ్మలు చేసినట్టుగా వంట చేసేవాళ్ళు లేరు ఇప్పుడు. ఎందుకు చెప్తున్నానంటే శ్రద్ధ, ఇది నేను చేస్తే 10 మంది తినాలి, ఆ తింటే తినాలి లేదంటే మనం చేసే పని మీద శ్రద్ధ కావాలి. అభ్యాసం, అది ఎంత చక్కగా చేస్తున్నావు. ఒక పని చేస్తున్నా కూడా చక్కగా చెయ్యాలి, అంతేకాని ఎడాపెడాగా చేయకూడదు అంటారు. చూసారా, ఎడాపెడాగా చేయకూడదు అంటారు. దానికి ఒకటే మార్గం అష్టాంగ యోగం. ఎంతో డిసిప్లిన్ ఉంటే పనులు చక్కగా చేస్తాం, స్కిల్ఫుల్ మ్యాన్. యోగ కర్మసు కౌశలం అంటారు. కౌశలం కావాలి మనిషి, అభ్యాసం అన్న వస్తుంది. అందుకని భగవన్ నామం చెప్పేటప్పుడు కూడా ఆ భగవంతుని రూపాన్ని తలుచుకుంటూ భగవన్ నామం జపిస్తూ ప్రతి పని చేసేటప్పుడు అందరిలో భగవంతుడి రూపాన్ని చూస్తూ ఉంటే నీకు కోపం, తాపం, ద్వేషం, రాగం ఇవన్నీ ఎట్లా వస్తాయి? అసలు భయం ఎట్లా వస్తుంది? చింత, భయం, అనుమానాలు ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఈ చింత, భయము, రాగాలు, ద్వేషాలు, అసూయలు, ఈర్ష్యలు ఇవన్నీ కూడా అనారోగ్యానికే కదా, ఇవన్నీ అనారోగ్యానికి దారితీస్తాయి. పేపర్లో ఒక ఆర్టికల్ చూసారా, ఇవాడ నిన్ననో ఇవాడ వచ్చింది, ధనవంతులందరికీ డయాబెటీస్ వస్తుందట. ధనవంతులకు ఎక్కువగా. ఎందుకయ్యా అంటే డబ్బులు ఎక్కువ, టెన్షన్. కనుక మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఏం కావాలి, ఎంత కావాలి, ఏం చెయ్యాలి? ఏం భగవంతుడిని కూడా స్మరించకుండా, భగవంతుడి ధ్యానం కూడా లేకుండా అంత ఏం సంపాదించాలి దేనికి? ఈ చిన్న పొట్టకి అది పైకి పోలేదు, కాస్త తింటే గాలి ఆడదు, కొంచెం ఎక్కువ తింటే మోషన్స్కి పోతుంది. ఈ కాస్త పొట్ట కోసం అంత పరుగులా? తినడానికి కూడా టైం లేనంత పరుగులు. తినడానికైనా సంపాదిస్తున్నావు కానీ తినడం లేవు సరిగ్గా, ఏమండి టైం లేదండి. మరి దేనికి సంపాదిస్తున్నావు? తినడం కోసమే, కానీ తినడానికి టైం లేదు. హాయిగా నిద్రపోవడానికి ఏసీ కొనుక్కున్నాను, బెడ్ కొనుక్కున్నాను, డబ్బులు సంపాదించాను, ఉద్యోగం చేశాను, కానీ నిద్ర పట్టడల్లా ఇట్లా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు 50% ఉండాలి జీవితంలో. 50% చిన్నప్పటి నుంచే 50% భగవత్ చింతన, ఉదయం సాయంత్రం భగవత్ చింతన, భజన, భగవద్ ధ్యానం, భగవత్ చింతన, భగవంతుడికి సంబంధించిందే ఉండాలి. కొంచెంసేపు 50% లైవ్లీహుడ్ సేక్. తర్వాత 40-50 ఏళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలంటే 75% భగవంతుడు, 25% డైలీ రొటీన్. ఇంకా 60-70 వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇది ఆల్మోస్ట్ కట్, మార్నింగ్ ఈ ఆఫ్టర్నూన్ తింటూనే కూర్చోకూడదు. లైవ్లీహుడ్ కోసం మనకు 90% భగవంతుడు, 10% కృష్ణ రామ అనుకుంటూ కూర్చో, ప్రశాంతంగా ఉండే, హాయిగా ఉండొచ్చు కదా. అది ఇంటెలిజెంట్ గా ఉండేవాళ్ళు, వివేకవంతులు జీవితాన్ని చక్కగా మలుచుకుంటారు. అవివేకులు ఏం చేస్తారంటే ఏ వయసులో ఏం చేయాలో వాళ్ళకు తెలియదు, అందువల్ల వాళ్ళు కష్టపడతారు. అందుకని ఈ అభ్యాసం అనేటువంటిది యోగ బలేన అన్నారు. యోగ బలం అంటే అష్టాంగ యోగ బలం. చూడండి అష్టాంగ యోగం ఎంత వివరంగా చెప్పబడింది. పుస్తకాలు అందరూ తీసుకున్నారా అష్టాంగ యోగం? ఎంతమంది చదివారు? తీసుకున్నామండి, ఎంతమంది చదివారు ఆ పుస్తకం? అది చదివి అభ్యాసం చేయాలి. కనుక ఆ అష్టాంగ యోగం అనేది చెప్పిన యోగ బలేన. ఫస్ట్ అనుచింతయన్ పురుషం, మొదటి అభ్యాసం. పురుషం అనుచింతయన్, పురుషం అంటే ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి, పరమాత్మని. శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు ఆయన చైతన్య రూపంగా. ప్రయాణ కాలంలో అనుచింతయన్, పురుషం స్మరించు చేతస న అన్యగామిన, మనస్సు ద్వారా భగవంతుణ్ణి స్మరిస్తూ న అన్యగామిన మరి ఏ గమ్యం లేదు జీవితానికి. టాప్ ప్రయారిటీ ఏమిటి అంటే భగవంతుడే, నీకేం కావాలిరా భగవంతుడే అని చెప్పాలి, ఇంకేం చెప్పకూడదు. నేనేం చెప్పానండి, మనసులో మాత్రం అనుకుంటానన్న, మనసులో కూడా అనుకోకూడదు, వేరే ఏది రాకూడదు. అనుచింతయన్న అన్యగామిన న అంటే వేరే ఏది లేకుండా, అంటే మనస్సు చలనం లేకుండా, మనస్సు చలించకుండా, మనస్సు మరెక్కడికి వెళ్లకుండా భగవంతుడి మీదనే అభ్యాసయోగం. అభ్యాసయోగ యుక్తేన, అభ్యాసం చేయడం వలన ప్రతిరోజు అష్టాంగ యోగ అభ్యాసం చేయడం వలన. ఇక్కడ అభ్యాస యోగం అంటే అష్టాంగ యోగం. చూసారా, అక్కడ అష్టాంగ యోగమే ఇక్కడ అష్టాంగ యోగం. అసలు అష్టాంగ యోగం ఎందుకు చెప్పబడిందో చూసారా, ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు నేర్పే యోగాలన్నీ కూడా బయట ఏం నేర్పుతున్నారు, యమనియమాలు తప్ప అన్ని నేర్పుతారు. ఆసనం ప్రాణాయామం ధ్యానం నేర్పుతారు అంతే, ప్రత్యాహారం యమ నియమం పాటిస్తే పాటించేవాడు చెప్పగలడు, పాటించిన వాళ్ళు ఏం చెప్తారు. అందుకని యోగా గురు అంటే మొదట యమనియమాలు పాటించి ఉండాలి, తర్వాత ప్రత్యాహారం పాటించాలి, ధారణ పాటించాలి. ఇంకా ఆసనాలు వేయడం, ప్రాణాయామం చేయడం, ధ్యానం చేయడం అనేది కాదు యోగం అంటే, అష్టాంగ యోగం అన్నారు. అందుకే ప్రతిరోజు అష్టాంగ యోగం అభ్యాసం చేసే వాళ్ళకి వేదాంతం వాక్ ఓవర్, హల్వా లాంటి వేదాంతం సరిగా చేస్తే అష్టాంగ యోగం చాలా కష్టం. అష్టాంగ యోగం రోజు చేయడం కూడా కష్టమే, తేలిక కాదు. యమనియమాలు త్రూఅవుట్ ద రొటీన్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ప్రత్యాహారం త్రూఅవుట్ ద డే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ లైఫ్ లాంగ్. ఆసనాలు త్రూఅవుట్ ద డే యూ కాన్ డూ. ప్రాణాయామాలు త్రూఅవుట్ ద డే యూ నీడ్ నాట్ ప్రాక్టీస్. అందుకని శరీర దార్ఢ్యత, శరీర స్థిరంగా ఉండడం, మనస్సు స్థిరంగా ఉంటుంది. మనస్సు స్థిరంగా ఉన్నవాడికి భగవంతుడిని రూపాన్ని దర్శించగలుగుతాడు ఆత్మస్వరూపంగా. అప్పుడు పరమం దివ్యం యాతి, అలా యోగాభ్యాసం చేయడం వలన వేరే ఆలోచన లేకుండా భగవంతుడి చింతన చేస్తూ, అంటే రోజు ప్రాణాయామ అభ్యాసం చేయడం వలన ఏమవుతుందంటే చివరిలో ప్రాణాన్ని బ్రహ్మరంధ్రం గుండా పంపించగలుగుతాడు. ఆ తర్వాత చెప్తారు కృష్ణ పరమాత్మ. ఈ అష్టాంగ యోగ అభ్యాసం చేయడం వలన తన శ్వాస తన యొక్క కంట్రోల్లో ఉంటుంది, మాట చేష్ట అన్ని కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాయి, శరీరం యొక్క స్థితి, మనస్థితి, బుద్ధిస్థితి అన్ని కూడా. దివ్యం పరమం దివ్యం యాతి అంటే నిరతిశయమైనటువంటి చైతన్య స్వరూపాన్ని, దివ్యమైనటువంటి స్వరూపాన్ని పొందుతాడు అని అర్థం. తర్వాత శ్లోకం, ఎటువంటి పరమాత్మను తలుచుకుంటాడు ఈ అష్టాంగ యోగ అభ్యాసం వలన అంటే చెప్తున్నారు 9వ శ్లోకంలో, ఎటువంటి పరమాత్మ స్వరూపాన్ని తలుచుకుంటాడు ఇతను అభ్యాస యోగం చేయడం వలన, అష్టాంగ యోగం చేయడం వలన మరణ సమయంలో ఎటువంటి రూపాన్ని తలుచుకుంటాడు అంటే ఇటువంటి రూపాన్ని అని చెప్పి 9వ శ్లోకంలో మనకు చెప్తున్నారు. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ మరణ సమయంలో భగవంతుణ్ణి స్మరణ చేసుకోవడానికి అంటే జ్ఞాపకం చేసుకోవడానికి 8 గుణాలు చెప్తున్నారు. ఈ 8 గుణాలు ఉన్నటువంటి భగవంతుణ్ణి స్మరణ చెయ్యాలి. ఏమిటి అంటే ఫస్ట్ వచ్చి కవిం, యహ అనుస్మరేత్, ఎవరైతే స్మరిస్తారో, యహ స్మరేత్, ఎవరైతే కవిం స్మరేత్. కవిం అంటే కవి అంటే సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ, సర్వజ్ఞ అంటే హిరణ్య గర్భ, టోటల్ ఇంటలెక్ట్ అంటారు. సర్వజ్ఞుడైన వాడు ఎవరంటే హిరణ్య గర్భుడు, సమష్టి మనః కవిం. రెండో లక్షణం కవి అంటే త్రికాల జ్ఞాని అని అర్థం. త్రికాల జ్ఞాని అంటే లోకల్ గా మనకు మూడు భవిష్యత్ కాలం భూతకాలం అని చెప్తుంటారు వాళ్ళు కాదు. సర్వజ్ఞుడు అంటే పరమాత్మే గాని సర్వజ్ఞుడు ఎవరు సర్వజ్ఞుడు కాలేదు, అందుకని పరమాత్మనే తలుచుకో కవి. ఈ యొక్క ఎనిమిది లక్షణాల్లో కొన్ని సగుణం కొన్ని నిర్గుణం ఉన్నాయి, కానీ ఏది సగుణం ఏది నిర్గుణం అనేది కూడా మనం చూసుకోవచ్చు. కవిం అనేది సగుణం, సగుణ లక్షణం ఈశ్వరుడు యొక్క. క్రాంతదర్శి అని అర్థం, క్రాంతిదర్శి. తర్వాత పురాణం, పురాణం అంటే రామాయణ భారత పురాణాలు కాదు, పురాణం అంటే పురాతనం ప్రాచీనం. పరమాత్ముడు ఆయనకి జన్మ లేదు కనుక ఆయన ఎప్పుడు ప్రాచీన కాలం నుంచి ఉంటూనే ఉన్నాడు, కాలం రాకముందు నుంచే ఉన్నాడు ఆయన పరమాత్ముడు భగవంతుడు. ఆయనకు వయసు లేదు, పురాతనం అంటే ఏమిటి, ఆయనకు వయసు లేదు. ఎంత వయసు ఆయనకి, కృష్ణుడికి ఉన్నది కదండి వయసు రాముడికి, అది అవతారం. కృష్ణ అవతారం రాకముందే పరమాత్ముడు ఉన్నాడు కదా భగవంతుడు, రామావతారం రాకముందే పరమాత్ముడు ఉన్నాడు. కానీ అవతారానికి వయసు ఉంటుంది కానీ పరమాత్ముడికి భగవంతుడికి వయసు ఉండదు. ఏమండి భగవంతుడు అంటారు మళ్ళీ అవతారం అంటారు ఏమిటండి అంటే, అందుకనే శాస్త్రం చదవాలి. శాస్త్రం చదివితే రాముడు ఏమిటి అవతారం ఏమిటి భగవంతుడు ఏమిటి అర్థం అవుతుంది. ఏమి తెలియకపోతే అంటే తల కూక్కోవాల్సింది, ఎవరా ఏమిటి అని స్క్రాచింగ్ యువర్ ఓన్ హెడ్ వట్టుడు. కనుక భగవంతుడే ఆ కాలాలలో అవతారం ఎత్తాడు. ఎవరైనా అవతారం తీసుకుంటే అవతారం సాధించాల్సిందే కదా. కనుక మనం మాట్లాడేది రాముడు కృష్ణుని గురించి కాదు ఇక్కడ. పురాణం అంటే ఏమిటి, అవతారాలు ఎవరి నుంచైతే వచ్చినాయో ఆయన, అందుకే భగవంతుడు. అసలు భగవంతుడు ఏమిటి, అవతారం ఏమిటి, ఇన్ని 33 కోట్ల దేవతలేమిటి, ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా శాస్త్రం చదవాలి. కనీసం క్యూరియాసిటీ సేకైనా చదవచ్చు కదా శాస్త్రం, అది చదవరు. అర్థమూ కాదు అంటుంటారు ఉదాహరణ, మనం చెప్పినా వినరు వాళ్ళందరూ, వాళ్ళకి తెలియదు కొంతమంది అట్లా అనమాట. ఈ ఆంగ్ల విద్యలన్నీ చదువుకొని మాకు అన్ని తెలుసు అనుకుంటారు, ఏమీ తెలియదు, ఏమని పూజిస్తున్నాడో కూడా తెలియదు. మనకు ఈ క్వాలిఫికేషన్ అన్ని సంపాదించుకున్నా కూడా అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు పూజించే దేవుడు ఎవరు, ఆయన రూపం ఏమిటి, ఆయనకు ఆ రూపం ఎందుకు వచ్చింది, ఎవరిచ్చారు, ఎట్లా వచ్చింది, ఈ చేసే పూజలన్నీ ఎక్కడికి వెళ్తాయి, ఎవరు ఎందుకు చెయ్యాలి, అసలు ఎవరిని ఆలోచించా ఒక్కరోజన్నా, ఏమీ లేదు. అందుకని కొంచెం వివేకం కావాలి మనిషికి, మనిషికి వివేకం కావాలి. తనకు కొన్ని తెలియని విషయాలు ఉన్నాయి, నేను ఇవి తెలుసుకోవాలి, ఆ తెలుసుకోవాలనడానికి కొంచెం మనిషికి ఇది కావాలి, అది హ్యూమిలిటీ కావాలి. అసలు నాకు తెలియదని అనుకోవడానికి కూడా కొంచెం హ్యూమిలిటీ కావాలి, అది కష్టమే. నాకు తెలియదని నాకు తెలిసినప్పటికి కూడా నాకు తెలియదని ఎవరికి తెలియకూడదు, అవునా. ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఈగో ప్రాబ్లం అనమాట. నాకు తెలియదని నాకు తెలిసినప్పటికీ నాకు తెలియదని ఎవరికి తెలియకూడదు. తెలిస్తే ఏమైంది, నీకు తెలియదని నీకు తెలిసినప్పుడు వాళ్ళకి మాత్రం తెలిస్తే ఏమైంది, సత్యాన్ని ఎందుకు దాచుకోవాలి. ఈరోజు కూడా పరమార్థానంద స్వామి వారు ఏదన్నా అడిగితే, ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా నేను, ఎప్పుడన్నా అదని అడిగితే నాకు తెలియదమ్మా అంటారు టక్కున. వాళ్ళ వారి నాలెడ్జ్ ముందు నేను అనుకుంటా వారికి అన్ని తెలిసి ఉంటాయని చెప్పి ఇట్లా ప్రశ్న వేస్తుంటే, నాకు తెలియదమ్మా వెరిఫై చేసి చెప్తానంటారు, తెలియకపోతే నాకు తెలియదని చెప్పేసిస్తారంతే. అసలు ఆశ్చర్యపోయేదాన్ని నేనైతే చాలా సంవత్సరాల నుంచి అలా చెప్తుంటే, ఎంత వినయం మనిషిలో, ఇంత శాస్త్రం చదివి కూడా ఎంత తేలికగా నాకు తెలియదని చెప్పేస్తున్నారు, ఆశ్చర్యం వేసింది నాకైతే. ఎందుకంటే ఎంతెంత చదువుతూ ఉంటే మనకి ఎంతెంత తెలియదు మనకు అర్థమవుతుంది. అదే చెప్తారు స్వామీజీ, మనకు తెలియనప్పుడు హంబుల్గా మనం యాక్సెప్ట్ చేయడంలో తప్పే లేదు, అసలు ఎందుకు దాచుకోవాలి, తెలిసినట్లుగా ఎందుకు నటించాలి. చూడండి శాస్త్రం మనల్ని ఎంత ప్యూరిఫై చేస్తుందో, రిఫైన్ చేస్తుందో థింకింగ్లో. కనుక ఒక్కొక్క గుణం చూస్తే జ్ఞానిలో మనం అద్భుతంగా ఉంటుంది. ఎవరు మలుస్తారంటే శాస్త్రమే మలుస్తుంది ఆ వ్యక్తిని అట్లా. కనుక మనకు తెలియదు అనేక విషయాలు కొన్ని ఉన్నాయి. దేవుడు ఎవరు ఏమిటి, ఆయన ఎట్లా వచ్చాడు, ఈ సృష్టి ఏమిటి, ఇదంతా ఏదో చెప్పబడింది శాస్త్రంలో. ఏదో పెద్ద శాస్త్రం చదవకపోయినా కనీసం భగవద్గీతలు ఇది చెప్పారు కదా, చూద్దాం వినదాం విందాం అని కూడా ఉండదు మనుషులకి. ఉండకపోవడానికి కారణం ఏమిటంటే ఈగో, ఈగో ప్రాబ్లం. ఆ ఇండివిజువాలిటీ, నేను అనేది మనిషిలో తగ్గినప్పుడే అది పండ్లు కాసే కొద్ది చూస్తారా, చెట్టుకి ఒక మామిడి చెట్టుకి ఫుల్గా కాయలు కాస్తే ఎన్ని కాయలు కాస్తే తెలుసా, కనీసం 10,000 మినిమం. మీకు ఎట్లా తెలుసు, మామిడి లెక్క పెట్టారా అంటారు. మా ఇంట్లో చెట్టు ఉంది, ఇప్పుడున్న ఇంట్లోనే కాయలు ఎన్ని పిందెలుగా ఉన్నప్పుడు ఎన్ని పడ్డాయో వేల సంఖ్యలో పడుంటాయి. తర్వాత కాసిన కాయలు చూస్తే కోసిన కాయలే 1,000 పైన ఉన్నాయి, ఇంకా చెట్టుకున్న కాయలు ఇంకా 1,000 పైన ఉన్నాయి. అంటే ఆ చెట్టుకి ఎన్ని పండ్లు ఉండి ఉండాలి, ఎన్ని పండ్లు అయితే ఆ చెట్టు ఎంత వంగిపోతుంది చూసారా. మనిషి ఆ ఫలాన్ని పొందే కొద్దీ మనిషి ఎప్పుడు వినమ్రుడిగానే ఉంటాడు. ఎంతెంత చదువుకుంటే అంతంత మనకు తెలియదని తెలుస్తుంది, వినమ్రత వస్తుంది. నమ్రత కావాలి మనిషికి. ఎవరికైతే ఆ హ్యూమిలిటీ నమ్రత ఉంటుందో వాళ్ళు చక్కగా ఎదుగుతారు, తెలుసుకుంటారు, ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. కానీ మనిషి అహంకారం అడ్డుపడుతుంది. చదువుకునేటప్పుడు కూడా కొంచెం కాస్త చదువుకోగానే నాకంతా తెలుసు, మళ్ళీ నాకు తెలియదని ఎవరికి తెలియకూడదు. ఎందుకంటే నాకు తెలియని చాలా ఉన్నాయని నాకు తెలుసు, నాకు తెలియని చాలా ఉన్నాయని ఎవరికి తెలియకూడదు. దాన్ని కవర్ చేసుకోవడానికి కోసం ఎంత కష్టపడతాడో మనిషి, ఎందుకు కష్టపడటం. కనుక పురాతన అంటే ఇక్కడ కృష్ణుడని కాదు అర్థం, పరమాత్ముడు. 7వ అధ్యాయం చూసాం పరాప్రకృతి అంటే ఏమిటి. పరా అందుకని మళ్ళీ చదవాలి, మళ్ళీ మళ్ళీ చదవాలి, తిరిగి తిరిగి. ఒక్కసారి చదివితే అర్థమయ్యేది కాదు. పురాణం అనుశాసితారం. ఈ పురాణం అనేటువంటిది ఇది కూడా ఇది నిర్గుణ బ్రహ్మాన్ని గురించి చెప్తుంది. పురాణం అనుశాసితారం, ఇది సగుణం బ్రహ్మ, సగుణ ఈశ్వర. అనుశాసితారం అంటే కర్మ ఫలాన్ని ఇచ్చేటటువంటి పరమాత్ముడు, కర్మఫలదాత. ఈ యొక్క సృష్టి యొక్క నియమాన్ని, నియతిని తన అధికారంలో ఉంచుకున్నవాడు అనుశాసిత, కంట్రోలర్, నియమనం చేసేవాడు, నియంత్రించేవాడు అని అర్థం. ఆయన్ని తలుచుకోవాలి, అది అర్థం. అక్కడ అణీయాంశం అణోహో, అణోహో అణీయాంశం, ఇది నిర్గుణ లక్షణం. అణోహో అణీయాంశం అంటే సూక్ష్మాతి సూక్ష్మం, సూక్ష్మమైన వాటన్నిటికంటే కూడా సూక్ష్మం. రూపం లేనివి సూక్ష్మం అండి. మనసుకు రూపం లేదు, సూక్ష్మం. వాయువుకు రూపం లేదు, సూక్ష్మం. ఆకాశానికి రూపం లేదు, సూక్ష్మం. దేని దేనికైతే రూపం ఉండదు అది సూక్ష్మం, అంటే కంటికి కనపడదు, ఇంద్రియ అగోచరం. ఇదే సూక్ష్మం అయితే అణోహో అణీయాన్ని, అణువు కంటే అంటే సూక్ష్మాతి సూక్ష్మం, సూక్ష్మమైన వాటికంటే కూడా సూక్ష్మం అంటే ఆ పరమాత్ముడు ఎంత సూక్ష్మమై ఉండాలి. అది నిర్గుణ లక్షణం అంటే సత్తు. సత్తుకి రూపం లేదు, రూపం లేని దానికి రూపాన్నిచ్చి గ్రహిస్తాం మనం. అణోహో అణీయాంసాం అంటే నిర్గుణ లక్షణం. ఇంద్రియ అగోచరమైనటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాలకి అందనటువంటిది ఇంద్రియాలకి. దానికి ఏం చేయాలి మరి? అశబ్దం అస్పర్శం అరూపం ఇంద్రియాలతో మనం గమనించలేము. అప్పుడు సూక్ష్మాది సూక్ష్మమైన దాన్ని, అందుకే మనస్సును చూడగలరా మీరు? మనస్సుకు ఆకారం లేదు. అదేవిధంగా భగవంతుడికి కూడా ఆకారం లేదు. ఆకారం లేనటువంటి నిరాకారుడికి సాకారాన్ని ఇస్తాం మనం. నిరాకారుడికి సాకారాన్ని ఇచ్చి ఆ సాకారం ద్వారా నిరాకారాన్ని గ్రహిస్తాం. చాలా కష్టంగా ఉంది స్వామిని, భగవద్గీత కూడా ఇంత కష్టంగా ఉంది అన్న. కష్టం కాదు మరి, ఇక్కడ చెప్పాలి. అణోహో అణీయాన్ అంటే అణువు కంటే సూక్ష్మమైనటువంటిది అన్నాడు. ఏదై ఉంటుంది, ప్యూర్ ఎగ్జిస్టెన్స్, సత్త, దానికి రూపం లేదు. ఇందాక చెప్పాను భక్తి అనేది భావన, భావనకి రూపం లేదు. భక్తిని ఎలా చూపించాను, రూపం ఇచ్చేసాను. ఇప్పుడు ఈ నమస్కారం పెట్టంగానే ఏమిటండి ఇది, అసలు ఏమిటిది? కుడి చెయ్యి ఎడం చెయ్యి, రెండు వచ్చినాయి ఒకచోటికి చేరినాయి. కుడి అరచేయి ఎడమ అరచేయి రెండు చేరినాయి. అయితే దీనికి నమస్కారం అని పేరు ఎందుకు పెట్టాం? మనం పెట్టాం. అన్ని దేశాలు వాళ్ళు పెట్టలేదు. వాళ్ళు చేతులు ఇట్లా అంటారు, షేక్ హ్యాండ్ అంటారు, షేక్ హ్యాండ్ అంటారు. రెండు చేతులు కలిసినాయిగా నమస్కారం అవుతుందా? కాదు. ఇలా పెడితే నమస్కారం. మనం పెట్టుకున్నాం. ఇది దేనికి? భక్తి రిధానికి ఒక రూపాన్ని ఇచ్చాం. ఇచ్చామా లేదా? తల ఉంచితే భక్తి వినమ్రత రూపాన్ని ఇచ్చామా లేదా? కొన్ని అబ్స్ట్రాక్ట్ ఫార్మ్స్ కి రూపాన్ని ఇచ్చాం మనం. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అని ఎట్లా వ్యక్తం చేస్తారు? నేను సంతోషంగా ఉన్నాను చెప్తారా? చెప్తే కూడా నువ్వు ఉన్నావని నాకేంటి నమ్మకం? వెంటనే స్మైల్ చేస్తారు. సంతోషానికి రూపం లేదు కదండి. రూపం లేని సంతోషానికి రూపాన్ని ఇచ్చారు నవ్వి. నవ్వంగానే ఆహా ఏంటి అని ఎంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతాను నేను. ఏ నీకెట్లా తెలుసు అంటే బాగా నవ్వుతున్నావుగా. అంటే యూ హ్యావ్ గివెన్ ఏ ఫార్మ్ టు ఫార్మ్లెస్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ కు సంతోష రూపం లేదు. ఇవన్నీ ఏ పుస్తకాల్లో మీరు దొరకవు, కామెంటరీలో గురుముఖంగానే దొరుకుతాయి. ఇవన్నీ మీ ముందు కూర్చొని చెప్తాను. నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు, ఇవాళే వస్తున్నాయి ఏమిటో. మీరంతా శ్రద్ధగా వినేటప్పటికీ సరే. ఇప్పుడు భక్తి అనే దానికి భావనకి నమస్కారం అని చెప్పాము, తలక మంచి చెప్పడం అని చెప్పాము, సేవ చేయడం అన్నాము, పాదాలు పట్టుకోని ఇట్లా అంటా అన్నాము. ఇవన్నీ భక్తిని వ్యక్తం చేయడానికి రూపాన్ని ఇచ్చాను అన్నాం. అదేవిధంగా సంతోషానికి కూడా రూపం లేకపోతే నా నవ్వు ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేశాను, దానికి రూపాన్ని ఇచ్చాను నేను. కానీ రూపం లేని సంతోషానికి ఎందుకండి రూపాన్ని ఇచ్చారన్నారు? నేను వ్యక్తం చేసుకోవాలి కదా. దానికి రూపం లేకపోయినప్పటికీ కూడా వ్యక్తం చేస్తున్నామా లేదా? ఈ చీర చాలా బాగుంది, హస్బెండ్ కొనుక్కొచ్చారు కొత్త చీర, చాలా బాగుంది. ఆవిడ వ్యక్తం చేయాలి, ఇప్పుడు తన భావాన్ని వ్యక్తం చేయాలి. ఏం చేస్తుంది? అలా పెట్టుకుని చూసుకుని నవ్వుకుండా అద్దంలో చూసుకొని వ్యక్తం చేసిందా లేదా తన సంతోషాన్ని? బాగలేదని కూడా వ్యక్తం చేస్తుంది. ఏం చేస్తుంది? పెట్టి మూసేసి చీరని అక్కడ పెడుతుంది. ఎందుకంటే కలర్ నచ్చలేదు. నన్ను పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా, నేను సెలెక్ట్ చేసుకునేదాన్ని కదా. ఆమె సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ఈయన తీసుకొచ్చాడు. ఆవిడ పోనీ అట్లా అర్థం చేసుకోవచ్చు కదా, నేను అడగకపోయినా తెచ్చానని పాజిటివ్గా ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు వ్యక్తం చేసింది ఎట్లా చేసింది? కోపాన్ని వ్యక్తం చేయాలి. నా కోపం ఉంది, నేను ఎట్లా వ్యక్తం చేయాలి? నన్ను పిలవకుండా ఎందుకు వెళ్ళారు, మీరు ఎందుకు కొన్నారు అని వ్యక్తం చేయాలి కదా. చూసారా? అంటే రూపం లేని వాటికి కూడా మనం రూపం ఇచ్చామా లేదా? ప్రతిరోజు జరుగుతున్న విషయం ఇది. అదే విధంగా ఈ సత్ అనే దానికి రూపం లేదు. ఆ రూపం లేని దాన్ని బ్రహ్మాన్ని మనం తెలుసుకోవాలి. రూపం లేని దాన్ని కళ్ళతో చూడలేరు, చెవులతో వినలేరు, ముక్కుతో వాసన చూడలేరు, ఆకారం లేదు, అవయవాలు లేవు, ఏమీ లేనటువంటి దాన్ని ఎలా తెలుసుకుంటాను నేను? తెలుసుకోవంటున్నది శాస్త్రం, తెలుసుకోవంటుంది. ఎలా? రూపాన్ని ఇస్తాం, దాన్ని సాకారం చేసి సాకారం ద్వారా ఆ నిరాకారమైన దాన్ని గ్రహిస్తాం. అందుకని ప్రతి వస్తువులో కూడా ఆ సత్తు సత్తు ఉన్నదని గ్రహించి ఆ సూక్ష్మమైనటువంటి దాన్ని ఆ రూపం ద్వారా, పుస్తకం ఉన్నది, పువ్వు ఉన్నది, ఇల్లు ఉన్నది, కారు ఉన్నది, అతడు ఉన్నాడు, ఆమె ఉన్నది, ఆమె ద్వారా, అతని ద్వారా, కారు ద్వారా, ఇల్లు ద్వారా, ఆ సూక్ష్మమైనటువంటి రూపం లేనటువంటి నిరాకారమైన రూపం, నిరాకారమైనటువంటి భగవంతుణ్ణి సాకారం చేసి నిరాకారాన్ని గ్రహిస్తాం. నువ్వు సంతోషంగా ఉన్నావని నాకెట్లా గ్రహించాను నేను? నీ నవ్వు వలన. నువ్వు నవ్వితే నువ్వు సంతోషంగా ఉన్నావు నాకు తెలుస్తుందని నీకు తెలుసు. చూసారా? నువ్వు నవ్వితే నువ్వు సంతోషంగా ఉన్నావని నాకు తెలుస్తుందని చెప్పి నీకు తెలుసు. అది తెలియడానికి ఏ యూనివర్సిటీకి వెళ్ళారండి మీరు? ఏ పిహెచ్డి చదివారు? అదేవిధంగా మనిషికి కొంత స్వతహాగా ఆత్మస్వరూపం తానే అయి ఉన్నాడు. అటువంటి అయి ఉన్నదాన్ని శాస్త్రం మనకేం కొత్తగా చెప్పడంలా. శాస్త్రం ఏం చెప్తుందంటే, ఇది నీకు తెలియకుండా నిన్ను కప్పివేస్తున్నది ఏదో ఉన్నది, అది నేను తొలగిస్తానంటుంది శాస్త్రం. శాస్త్రం వచ్చి మనకు సత్ బ్రహ్మాన్ని ఏం చెప్పడం లేదు. అసలు అది నువ్వే అయ్యున్నావు, నేనేం క్రొత్తగా చెప్పను. అది నీకు తెలుసుకోకుండా చేస్తున్నది ఏదో ఒకటి ఉన్నది, అడ్డుపడుతున్నది ఒక కట్టెం లాగా తెర, ఆ తెరని తీయడమే నా పని అంటుంది శాస్త్రం. గురువు గారు కూడా అదే చేసేది, నిన్ను నీ స్వరూపాన్ని తెలుసుకోకుండా చేసే తెర ఏదుందో అది నేను తొలగిస్తానంట శాస్త్రం. గురువు చేసే పని అదే. త్యాగరాజుల వారు పాడింది కూడా అదే, తెర తీయగరాదా అన్నారు. తెర తీయగా అంటే ఏంటి, ఆయన ముందు భగవంతుడి ముందు నా ముందున్న కట్టెని అనే అర్థం. నా మదమత్సరములనే కట్టెని తీసేయమన్నాడు ఆయన. విన్నారా, తెర తీయగరాదా అంటే నా మదమత్సరాలు అనేటువంటివి నిన్ను తెలుసుకోకుండా చేస్తున్నాయి, హే రామా అవి తొలగించు నాయన అన్నాడు. అది ఆ త్యాగరాజ కీర్తనలో ఉన్నటువంటి ఉపనిషద్ రహస్యం. అది లభిస్తుంది, మన ఛానల్లో ఉంది, వినండి. ఆ కీర్తనలకి అర్థం చెప్పాను, ఉన్నదా వింటున్నారా? ఓకే. ఆ ఒక్కొక్క కీర్తనలో ఎంత అద్భుతమైనటువంటి అర్థం ఉందో గ్రహించాలి మనం. ఇప్పుడు ఆ సత్ అనే దానికి మనం నిరాకారమైన సత్, భగవత్ స్వరూపం సత్యం, దానికి రూపాన్ని ఇచ్చాం మనం. ఆ రూపం ద్వారా గ్రహించాలి. తర్వాత ధాతారం, సర్వస్య ధాతారం, అన్ని కూడా ఉండడానికి ఆధారమైనటువంటిది సత్. సర్వస్య ధాతారం అనేది ఇది కూడా, ఇది సగుణం అంటే ఈశ్వరుడుగా ఉండి ఆయన సృష్టికర్తగా ఉన్నాడు ఇక్కడ. సర్వస్య ధాతారం సత్త, సత్తుకి మనం రూపం ఇచ్చి ఆ రూపం ద్వారా ఈశ్వరా అని ఒక రూపాన్ని ఇచ్చి ఆయన ఈ సృష్టికి కారణభూతుడైనాడు అని అర్థం. ధాతారం సర్వస్య, సత్తు లేకపోతే ఏముంటుందండి? మనం చూసేవన్నీ ఉన్నవి చూస్తున్నావా లేనివి చూస్తున్నావా? ఆ ఉన్నది ఏదో అదే భగవంతుడు, ఉండడం అనేదే భగవంతుడు. చూసారా ఏమండి, మాకు ఈ భగవంతుడు తెలియదండి, మాకు తెలిసిన భగవంతుడు వేరే అన్నాడు. ఎవరు వేరంటే నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అంటాడు. ఆయన అంటాడు ఎవరు గొప్ప ఏమిటి అసలు, నేనే అంతా ఉన్నది అంటాడు ఆయన. ఇది తెలుసుకోక పోట్లాడుకుంటుంటారు, కొట్టుకుంటుంటారు జనాలు దేవుడి పేరుతో. కనుక దేవుణ్ణి సరిగా తెలుసుకోకపోతే మనిషిలో ఇంకా అజ్ఞానమే ఉంటుంది. ఆ దేవుడు కూడా భయ కారణమే అవుతాడు, భయానికి కారణం అవుతాడు. అందరు దేవుని చూసి భయపడుతున్నారా లేదా, భయపడుతున్నారా లేదా? ఎందుకు భయపడుతున్నారో తెలుసా? అసలు ఆయన ఎవరో తెలియకపోవడం వల్ల భయపడుతున్నారు. ఆలోచించి చూడండి ఒకసారి, అసలు దేవుణ్ణి చూసి భయపడాలా, దేవుణ్ణి చూసి ప్రేమించాలా, దేవుడు అనే పేరు విని భక్తి ప్రేమలు పెరగాల, భయం పెరగాల? మీరే ఆలోచించుకోండి. నెక్స్ట్ వీక్ చెప్పండి, ఇప్పుడు నాకు నాకేం చెప్పద్దు, మీరే ఆలోచించుకోండి. ఇట్లా వేసుకోవడం ఏమిటి అర్థం? భయం. నమస్కారం చెయ్యి, చెంపలు ఎందుకు వాయించుకుంటావు? కనుక అజ్ఞానం వల్ల ఆ భగవంతుడిని కూడా ప్రేమించలేవు నువ్వు. అర్థమైందా? భగవంతుడు అంటే భయం ఉన్నది కానీ భక్తి లేదు జనానికి. భగవంతుడికి కావాల్సింది నీ భక్తి, నీ భయం కాదు. పిల్లవాడు నిన్ను చూసి భయపడటం ఇష్టమా, నిన్ను చూసి ప్రేమించడం ఇష్టమా? మీ అబ్బాయి నిన్ను చూసి భయపడుతున్నాడు అనుకో, అమ్మో అమ్మో అమ్మ అమ్మ అంటే భయపడుతుంటే నీకు ఎట్లా ఉంటుంది? నీ నుంచి పారిపోతుంటాడు వాడు, భయపడుతుంటాడు. అమ్మా నుంచి కౌగిలించుకుంటే ఆనందిస్తావా, నిన్ను చూసి భయపడి పారిపోతే ఆనందిస్తావా? ఓకే. అచింత్య రూపం తర్వాతది నిర్గుణ లక్షణం. ఇది అచింత్యం అంటే మన ఆలోచనలకు అందనటువంటి రూపం. చింతన అంటే మనస్సుకి చింతన చేస్తే ఆలోచనించి తెలిసేది. అచింత్యం అంటే మనస్సుకు కూడా అందనటువంటి రూపం. ఇప్పుడు ఇవన్నీ రూపాలు ఉన్నవి మనసుకు అందుతాయి, మనసుకు తెలుస్తాయి, కానీ ఆ రూపం లేనటువంటి నిరాకారమైనది మనస్సుకు అందదు. కనుక అచింత్య రూపం, అటువంటి ఆయన్ని తలుచుకోవాలట. ఎప్పుడు? మరణ సమయంలో, ప్రయాణ సమయంలో. ప్రయాణం అంటే ఏ ఊరికి అనకండి, ఫైనల్ ఫైనల్ జర్నీ. తర్వాత ఆదిత్యవర్ణం, ఇది సగుణ లక్షణం. ఆదిత్యవర్ణం అంటే సూర్యుడంతటి ప్రకాశం, వెలుగు, చైతన్య స్వరూపం అని అర్థం. ఆదిత్యవర్ణం, ఆదిత్య ఇవ నిర్గుణ చైతన్యం ప్రకాశం అని అర్థం. అంటే ఇక్కడ ఆత్మ చైతన్యంగా ప్రకాశిస్తున్నాడు, ఆత్మ చైతన్యంగా ప్రకాశిస్తున్నాడు. సూర్యుడిగా ప్రకాశిస్తున్నాడని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే 1000 సూర్యులతో సమానం. తర్వాత తమసః పరస్తాత్, చీకటి కంటే పైన ఉంటాడు ఆయన, అది అర్థం. తమస్ అంటే చీకటి, పరస్తాత్ అంటే దాన్ని దాటి, దాన్ని దాటిపోతాడట, చీకటిని దాటిపోతాడట. చీకటిని ఏమిటి, దాటడం ఏమిటి? అసలు అక్కడ అర్థం ఏంటంటే చీకటిని కూడా తెలుసుకునేవాడు అని అర్థం. ఈ ట్రాన్సెండ్స్ డార్క్నెస్ అంటే ఏమిటి, చీకటిలో ఇప్పుడు సూర్యుడు వచ్చాడు అనుకోండి, చీకటి పోతుంది, కానీ ఆత్మ చైతన్యంలో చీకటి పోదు, చీకటి చీకటిగా తెలుస్తుంది. అర్థమైందా? ఆత్మ చైతన్యాన్ని ముందు చీకటి తెలుస్తుందా లేదా? ఆత్మ చైతన్యమే తెలియలేదండి, చీకటి ఎక్కడ. ఇప్పుడు మీరు చీకటిని చూస్తున్నారా లేదా? ఇప్పుడు ఆ కిటికీ బయట ఏముందండి, చీకటే కదా. ఇప్పుడు ఆ చీకటిని తెలుసుకుంటున్నది ఎవరు? ఆ చీకటిని తెలుసుకుంటున్నది మీరే. కానీ సూర్యుడు వస్తే చీకటి ఉండదు, అంటే సూర్యుడి కంటే మీరు గొప్ప కాదా? ఇప్పుడు తిరుమలానంద స్వామి వారు ఒక కథ చెప్తుంటారట. ఏంటంటే ఎవరో చెప్పారట సూర్యుడితో, నిశాదేవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చక్కగా అందంగా ఉంటుంది అని చెప్పారట సూర్యుడితో. అలా నిశాదేవిని పెళ్లి చేసుకుందాం అనుకున్నట్ట, చీకటిని, నిశా అంటే చీకటి, చీకటిని పెళ్లి చేసుకుందాం అని చెప్పి వెతుకుతున్నట్ట, ఎక్కడుందా ఎక్కడుందా అని. ఆయన ఎక్కడికి పోయినా చీకటి కనపడాలి, ఎందుకంటే ఆయన ఎక్కడికి పోతే అక్కడ చీకటి పోతున్నది. అట్లాగే ఒక పెళ్లిలో పెటర్ మాన్స్ లెక్క పెట్టుకుని పెళ్లి ఊరేగింపు జరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు ఆ యజమాని చెప్పాట పెటర్ మాన్స్ లెక్క పెట్టుకున్న వాడితో, ఏమండి ఎక్కడ పెట్టమంటారు ఇది అన్నాడు. తర్వాత ఎక్కడ చీకటిగా ఉంటే అక్కడ పెట్టు అన్నాడు, ఎక్కడ చీకటిగా ఉంటే అక్కడ పెట్టు అన్నట. వీడు వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు, ఎక్కడ చీకటి కనపడలేదు. ఎందుకంటే ఎక్కడ పెటర్ మాన్స్ లైట్ వెళుతున్నదో అక్కడంతా కూడా వెలుగుతాయి, చీకటి కనపడుతుంది. కనుక చీకటి అంటే ఏమిటి అని స్టడీ చేసింది ఎక్కడ తెలుసు, వేదాంత శాస్త్రంలో. అని ఇప్పుడు చీకటి ఉన్నదా లేదా? చీకటి ఉంటే తర్వాత చూద్దాం ఆ సంగతి. ఓకే, తమసః పరస్తాత్ అన్నారు. ఇటువంటి పరమాత్ముణ్ణి స్మరించాలి మరణ సమయంలో. అసలు 8 లక్షణాలు ఇవి తెలుసుకోవడమే పెద్ద కష్టం, ఇవన్నీ స్మరించాలట. ఇప్పుడే అర్థం కాలేదు, దీని గురించి ఏం స్మరించమంటారంటే బాగా తెలుసుకో, తెలుసుకొని స్మరించు అన్నారు. చూసారా భగవత్ చింతనం. అందుకనే దీన్ని అంటారు సప్త సంగం అంటారు. చూసారా, సప్త అంటే చైతన్యం, సద్బ్రహ్మ. సంగం అంటే అసోసియేషన్, దాంట్లోనే ఎప్పుడు ఉండడం. అందుకని సప్త సంగం అని పేరు. ఇంగ్లీష్లో రాస్తే సాక్టివ్ సాంగ్ అవుతుంది, సాక్టివ్ సాంగ్ కాదు సత్ సంగ్ అన్నారు. సత్తుతో సంగం అన్నారు. మన సత్తు గురించి వింటున్నాం, మనస్సు చింతన చేస్తున్నది, ఆలోచిస్తున్నది. అద్భుతంగా మనస్సుని మనం ఈ విధంగా భగవత్ స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం దాన్ని తయారు చేస్తున్నాం. అర్థమైంది కదా? దగ్గర భగవంతుని స్మరిస్తూ ఉండండి. సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవత్ స్మరణం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.